సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 25వ అధ్యాయం 12 నుంచి 18వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో నిన్న మనం చూసాము, దేవహూతి కొన్ని ప్రశ్నలను ఒక ప్రశ్నను అడిగింది, మొదటి ప్రశ్నని కపిలమునికి. సో దాని తర్వాత ఇప్పుడు మైత్రేయుని మనకు చెప్తారు కపిలముని ఎలా సమాధానం ఇవ్వడం అనేది ఆరంభించారు. సో ఇలా వీళ్ళు దేవహూతి ప్రశ్నలు అడగడం, కపిలముని ఇంకా సమాధానం ఇవ్వడం అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ మొదలవుతుంది డిస్కషన్, చర్చ, కపిలముని యొక్క శిక్షణలు. సో మనము మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామిని. నమస్తే సారస్వతీదేవీ గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే భలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయితే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో 12వ శ్లోకం నుంచి మనము కొనసాగిద్దామంట చర్చ. మైత్రేయ ఉవాచ ఇతి స్వ మాతుర్నిర్వద్యమీప్సితం నిశమ్య పుంసామపవర్గవర్ధనం ధియాభినంధ్యాత్మవతాం సతాం గతిర్ బభాషైషత్ స్మితశోపితానః. తో మైత్రేయుని ఏం చెప్తున్నారంటే, ఇలా తన తల్లి యొక్క శుద్ధమైన చేతనతో శుద్ధమైన కోరిక అడిగింది, అంటే ఒక ప్రశ్నను ఏదైతే కోరుకుందో దానికి సమాధానం, ఆధ్యాత్మిక విషయం సంబంధించి, ఆధ్యాత్మికంగా ఆత్మసాక్షాత్కారం సంబంధించిన క్వశ్చన్ని ప్రశ్నని, ఆ ప్రశ్నని దేవహూతి యొక్క ప్రశ్నని విన్న తర్వాత కపిలముని మనసులోనే ఆమె ఆయన తన తల్లికి ధన్యవాదాలు చెప్పుకొని ఆయన ఒక చిరునవ్వు నవ్వారంట. సో దీని తర్వాత ఆయన తన సమాధానాన్ని మొదలుపెట్టారు, అంటే ఎలా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి మార్గం అనుసరించే ఆ అభిరుచి కలిగిన వ్యక్తులు ఏ పథాన్ని అనుసరిస్తారో దాని గురించి వివరించడం స్టార్ట్ చేశారన్నమాట. సో అది మనము నెక్స్ట్ శ్లోకం నుంచి చూద్దామంట. శ్రీ భగవాను వాచ యోగ అధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయమే అత్యంతోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అండి ఇందులో. అంటే ముఖ్యంగా ఎందుకు అంటే ఇది ఇక్కడ సమాధానమైన బీజ రూపంలో చెప్తున్నాడు. ఇదే సమాధానం ఇందులో చెప్పిన విషయాలు మనకి ఇప్పుడు విస్తృతంగా ఈ అధ్యాయం నుంచి తీసుకునే చర్చ అనేది 32వ అధ్యాయం వరకు జరుగుతుంది. సో ఏమి చెప్తున్నారు ఈ శ్లోకంలో కపిలముని, ఈ యోగ పద్ధతి తద్వారా ఒక జీవాత్మ భగవంతుడితో సంబంధం ఏర్పరచుకుంటుంది. జీవాత్మ భగవంతుడితో సంబంధం ఏర్పరచుకునే విధానమే యోగ పద్ధతి అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. యోగ ఆధ్యాత్మిక పుంస. సో ఇంకేం చెప్తున్నారంటే దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఒక జీవాత్మకు అత్యున్నత ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది. అసలు ఏం లాభం కలుగుతుందంట, ఈ యోగ పద్ధతి అనుసరించడం వల్ల కలిగే అత్యున్నతమైన లాభం ఏంటి అంటే, ఇక్కడ ఇచ్చారు, భౌతిక సుఖము మరియు దుఃఖము రెండింటి నుంచి ముక్తి, లేకపోతే వైరాగ్యం అనుకోండి, అంటే భౌతిక సుఖము దుఃఖంకి అతీతులుగా అయిపోతారు, దానివల్ల ప్రభావితం కాకుండా అయిపోతారంట. ఈ విషయం గురించి మనం ఇంకా ఈ వచ్చే శ్లోకాల్లో కూడా చర్చించుకుంటాం ఈరోజు. సో ఇది అసలైన యోగ పద్ధతి అని ఇక్కడ చెప్తున్నారు. మరి అంటే యోగ ఈ యొక్క పద్ధతి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే మిమ్మల్ని భౌతిక సుఖ దుఃఖాలకు అతీతులుగా మార్చేస్తుంది అన్నమాట. అదేంటండి, దుఃఖం నుంచి అంటే మాకు ముక్తి కావాలి, అంతేగాని సుఖం నుంచి ఎందుకు ముక్తి కావాలి, సుఖాన్ని ఎందుకు వదులుకోవాలి, సుఖాన్ని ఎందుకు త్యాగం చేయాలంటే, ఇక్కడ భౌతిక సుఖం గురించి చెప్తున్నారు, ఆధ్యాత్మిక సుఖం గురించి కాదు. భౌతిక జగత్తులో భౌతికంగా లభించే సుఖ దుఃఖాల గురించి మాట్లాడుతున్నారు. వీటి నుంచి మీకు వైరాగ్యమే అనుకోండి, ముక్తి అనుకోండి, లేకపోతే అతీతులుగా మారిపోతారు. ఇది అసలైన లాభం యోగ ద్వారా కలిగేది. సో మరి భౌతిక సుఖంతో సమస్య ఏంటి, దుఃఖం అంటే అర్థం చేసుకుంటాం అది మాకు అవసరం లేదు దాని నుంచి ముక్తి కావాలని, కానీ సుఖం నుంచి ఎందుకు ముక్తి, సుఖాన్నే కదా అందరూ కోరుకొని ఆశించి జీవించేది ఇక్కడ జగత్తులో. అంటే ప్రభుపాల్ వారు మనకి ఇక్కడ చెప్తున్నారు ఒక స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఇది మనం అర్థం చేసుకోగలిగితే మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో లాభదాయకం, ఎందుకంటే ఇది సారం. ఈ భౌతిక ప్రపంచంలో ఏ సుఖమైనా సరే అది దుఃఖంతో కలిసే ఉంటుంది, అందులో దుఃఖం తప్పక దానివల్ల కలుగుతుంది, లేకపోతే దాంట్లో ఒక భాగంగా ఉంటుంది అన్నమాట. ఇది ద్వంద్వ లోకం అన్నమాట. ద్వంద్వ లోకం, ద్వంద్వ అంటే రెండు ఉంటాయి, ఒక కాయిన్ ఉంటుంది కదా, హెడ్స్ టెయిల్స్ ఉంటుంది, ఒక కాయిన్కి రెండు వైపులు ఉంటాయి కదా, అలాగే అన్నమాట, రెండు అన్నిటికీ రెండు సైడ్స్ ఉంటాయన్నమాట, సుఖ దుఃఖం, సుఖానికి కూడా దుఃఖం సైడ్ ఉంటుంది అన్నమాట. అంటే సుఖం ఒక్కటే మీకు దొరకదు అన్నమాట ఈ ప్రపంచంలో. ఈ భౌతిక ప్రపంచంలో మీకు భౌతిక సుఖం కావాలి అంటే దాంతోపాటు భౌతిక దుఃఖాన్ని స్వీకరించాల్సిందే, అలా ఓన్లీ సుఖం మీకు దొరకదు. అది ఓన్లీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అలా మీకు ఓన్లీ సుఖం, ఆధ్యాత్మిక ఆనందం అనేది లభిస్తుంది, ఇక్కడ కాదనమాట. ఇది భౌతిక లోకం, ద్వంద్వ లోకం. ద్వంద్వ అంటే రెండు, ప్లస్ మైనస్ రెండు ఒకటి కలిసి వస్తాయి అన్నమాట. ఓన్లీ మనకి ప్లస్ దొరకదు, ఓన్లీ సుఖమే దొరకదు. అందుకనే ఆ విధంగా మనం చూస్తే మీరు సుఖం నుంచి సుఖంతో పాటు దుఃఖం ఎలాగో వస్తుంది, కనుక మీరు రెండింటికి అతీతులు అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఇది చాలా గూఢమైన తత్వం. ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాల వారు. మీకు ఒకవేళ మీరు పాలు తాగాలనుకున్నారు అనుకోండి, మీకు పాలు తాగడం చాలా ఇష్టం, దానివల్ల మీకు మంచి ఆనందం కలుగుతుంది, మీకు ఇష్టం, తో పాలు తాగాలనుకుంటున్నారు. మీరు పాలు తాగాలంటే మరి పాలు ఫ్రీగా దొరకవు మీకు. మీకు పాలు కావాలంటే మీరు ఆవుని పెంచి పోషించుకోవాలి, మరి ఆవుని పెంచి పోషించే బాధ్యతను మీరు వహిస్తే అప్పుడు మీకు పాలు దొరుకుతాయి, పాలు తాగొచ్చు అన్నమాట ఆనందంగా. ఓ అదేంటి, మేమేం మా ఇంట్లో పాలు తాగడానికి మేమేమి ఆవుల్ని పోషించట్లేదు, మేము షాప్కి వెళ్ళేసి ప్యాకెట్ కొనుక్కొని తాగేస్తున్నాం అని మీరు అనొచ్చు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మీరు ప్యాకెట్ కొనుక్కొని తాగాలన్నా కానీ దాంట్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవునా, మీకు తెలుసు. ఒకటి ఏంటంటే సింపుల్గా మీరు ఫ్రీగా దొరకదు ప్యాకెట్, అది కూడా మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, అవునా, మీకు డబ్బులు కావాలి దానికి, అండ్ డబ్బులు ఫ్రీగా వస్తాయి మరి దానికి మీరు కష్టపడాలి. అంటే కష్టం అనేది మీరు దానికోసం ఇప్పుడు ఆ పాలు తాగడం కోసం మీరు కొంచెం కష్టం అనేది అనుభవించాల్సిందే, అవునా. ఇంకొకటి ఇంకా చాలా ఉన్నాయి డీటెయిల్గా చెప్పాలంటే, ఇది గూఢతత్వం. ఓకే, మీరు ఆర్గ్యూ చేసే వాళ్ళు ఆర్గ్యూ చేయవచ్చు, నాకేమైనా డబ్బులు సంపాదించే అవసరం లేదు, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మేము కోటీశ్వరులు, మా దగ్గర కోట్లు కోట్ల రూపాయలు ఉన్నాయి, ఈ పాలు ఏంటి ఈజీగా మేము తాగేస్తాం, మా దానికి పెద్ద ఖర్చు ఏం లేదు మాకు అంటే. సో బేసికలీ మీకు ఎందుకు ఈరోజు ఇన్ని డబ్బులు వచ్చాయి, నేను పుట్టడంతోనే కోటీశ్వరుణ్ణి, నాకేమీ నాకు జీవితాంతం సంపాదించడం అవసరం లేదు, కష్టపడే అవసరం లేదు, నేను భోగించుకొని ఉండేవచ్చు అని మీరు అనుకోవచ్చు. మీ అంటే కానీ మీరు ఏమాత్రం కష్టపడకుండా మీ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి అంటున్నారు, కానీ ఎందుకు ఈరోజు డబ్బులు ఉన్నాయంటే మీరు ఎప్పుడో పోయిన జన్మలో ఎంతో కష్టపడి ఎన్నో మంచి పనులు చేస్తే ఎన్నో త్యాగాలు ధర్మాలు చేసినందుకు దాన ధర్మాలు చేసినందుకు ఈరోజు మీకు ఇంత డబ్బు వచ్చింది, పుట్టుకతోనే మీరు కోటీశ్వరులు. ఆ విషయం మీరు అర్థం చేసుకోకుండా అది సత్యం. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎంత ఆనందించాలి భోగించాలనుకున్నా జన్మ మృత్యు జరా వ్యాధి అయితే ఉంటుంది. దాన్ని అయితే మీరు ఎన్ని డబ్బులు ఉన్నా కానీ మీ దగ్గర, మీరు పెద్ద కోటీశ్వరులు అయినా సరే ఒకరోజు మీకు రోగం వస్తుంది, మీరు ఒకరోజు ముసలోళ్ళు అయిపోతారు, ఒకరోజు మీరు చచ్చిపోతారు. దీన్ని అయితే మీరు ఎన్ని ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా తప్పించుకోలేడు. ఈ దుఃఖాలను అయితే ఎదుర్కోవాల్సిందే. సో ఇలా ఇంకొకటి ఏంటంటే, భౌతిక సుఖం అనేది శాశ్వతం కాదు, దాన్ని శాశ్వతంగా అనంతంగా అనుభవించలేరు. సో ఎక్కువగా అనుభవించడం ట్రై చేస్తే మీకు వెంటనే దాని దుఃఖం రూపం కూడా కనిపించేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఏ సుఖంలో, భౌతిక సుఖంలో అయినా దాంతోపాటు భౌతిక దుఃఖం కూడా భాగంగా వస్తుందన్నమాట మీకు, అని అనుభవించాల్సిందే. అందుకనే ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా కూడా, అందుకనే ఇది శాశ్వతమైనది కాదు కనుక దీని నుంచి మనము ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అదే ఈ యోగ ద్వారా మనకి లభిస్తుంది. సో ఆ విషయాలు ఇంకా మనం చర్చించుకుందామంట వచ్చే శ్లోకాల్లోంచి. తం ఇమం తే ప్రవక్ష్యామి యం అవోచం పురాణఘే ఋషీణం శ్రోతుకామానాం యోగం సర్వాంగ నైపుణం. ఇప్పుడు ఇక్కడ కపిలముని తన తల్లికి ఏం చెప్తున్నారంటే, నేను నీకు ఇప్పుడు పురాతనమైన యోగ పద్ధతిని చెప్తాను. పురాణగి ఋషీణాం శ్రోతుకాం. సో ఇది నేను చాలా పురాణ కాలంలో ఎన్నో రోజుల క్రితం ఋషులకి ఈ యోగ పద్ధతి నేను నేర్పించాను. ఈ యోగం సర్వాంగ నైపుణం అంటే ఇది అన్ని రకాలుగా ఎంతో నిపుణమైన యోగ, అంటే పక్క పర్ఫెక్ట్ అనమాట, బాగా నీకు పనిచేసే యోగ. నేను ఇప్పుడు చెప్పే పద్ధతి బాగా పనిచేస్తుంది, పనికిరాని విషయం చెప్పట్లేదు, పనిచేస్తుంది, పురాతనమైంది కానీ ఈరోజు కూడా నీకు పనిచేస్తుంది. ఆ పద్ధతిని అనుసరిస్తే నీకు ఫలితం అనేది లభిస్తుంది అని కపిలముని చెప్తున్నారన్నమాట. ప్రభుపాదుల వారు అంటున్నారు, సో ఇక్కడ భగవంతుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఎలాగైతే కృష్ణుడు భగవద్గీతలో కూడా అర్జునుడికి చెప్తాడు కదా, ఇమం వివస్వతి ఈ యోగానికి ఏదైతే చెప్తున్నానో ఇమం వివస్వాని, ఇది ఆల్రెడీ నేను వివస్వానికి ఎప్పుడో చెప్పాను, సూర్యభగవానుడికి ఎన్నో కోట్ల సంవత్సరాల కిందమే నేను ఈ యోగం చెప్పాను, అదే నీకు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. సో భగవద్గీత కూడా అలా ముందు చెప్పింది, మళ్ళీ తర్వాత కృష్ణుడు అంటున్నాడు నేను ఇప్పుడు నీకు అర్జున నీకు చెప్తున్నాను అని. ఎందుకంటే యోగ నష్టపరం తప అది నశించిపోయింది కాలానుసారంగా. సో అలాగే ఇక్కడ కపిలముని కూడా చెప్తున్నారు, ఈ పద్ధతి నేను నీకు ఏదైతే చెప్తున్నానో అది కొత్తదేం కాదు, పురాతనమైన యోగ పద్ధతి, నేను ఋషుల మునులకు చెప్పింది, వాళ్ళు ఆల్రెడీ దాన్ని ఉపయోగించారు, ప్రాక్టీస్ చేశారు, పద్ధతిని అనుసరించారు, వాళ్ళకి ఫలితం కూడా దక్కింది. సో అది నీకు కూడా ఈరోజు పనిచేస్తుంది, అదే నీకు మళ్ళీ చెప్తాను నేను. ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అంటే, చాలామంది ఏమనుకుంటారంటే పాత విషయాలు, పాత జ్ఞానం, పాతవి ఇప్పుడు పనికిరావు, పాత పద్ధతులు ఇప్పుడు పనికిరావు, ఇప్పుడు ఇది నూతన యుగం, నూతన కాలం, మోడర్న్ టైమ్స్, సో ఈ సమయంలో ఆ పాత సిస్టమ్స్, పాత పద్ధతులు పనిచేయవు అని అనుకుంటారు జనాలు. అందుకే ఇవాళ రేపు ఏంటంటే అలవాటు ఏంటంటే జనాలకి పాతదైపోగానే కొత్తది కావాలి, పనిచేయదు, పాతది పనిచేయదు కనుక అది అలవాటు అయిపోయిన వాళ్ళకి. ఎందుకంటే ఇవాళ రేపు అన్నీ అలా పనిచేయవు అనమాట కొన్ని రోజుల తర్వాత, అవి వస్తువులే కానీ లేకపోతే ఇంకేమైనా ఆధునిక పద్ధతులే కానీ ఫ్యాషన్ అయిపోయిందనమాట. ప్రభుపాదులు చెప్తున్నారు ఇక్కడ ఒక మంచి పద్ధతిని వదిలేసి ఏదో తప్పు పద్ధతిని, కొత్త పద్ధతుల్ని తయారు చేసుకొని కొత్త పద్ధతులను అనుసరించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఏదో కొత్తది కనుక్కొని కొత్తది చేయడం. కానీ ఇక్కడ ఏంటంటే అలా కొంతమంది యోగాల్లో కూడా ఓ ఇది పాత ప్రాసెస్, కొత్త యోగ, మేము మీకు కొత్త యోగా నేర్పిస్తాం. యోగాలో కూడా చాలామంది ఇప్పుడు యోగా పేరుతో రకరకాల యోగాలు సృష్టించేస్తున్నారు అనమాట. మేము ఇక్కడ కొత్త రకం యోగం నేర్పిస్తాం మీకు, దీనివల్ల మీకు ఎంత లాభం కొరుతుంది, ఆ పాత యోగా పద్ధతి పనిచేయదు అని కూడా చెప్తున్నారన్నమాట. సో ఇది కరెక్ట్ కాదనమాట. సో మనకి ఎలాగైతే ఇవి భగవద్గీత భాగవతంలో చెప్పారో ఈ విషయాలన్నీ కూడా మనకి ఎన్ని కోట్లాది సంవత్సరాలు గడిచినా కానీ ముందు కూడా పనిచేసేది, ఎప్పటికీ పనిచేస్తాయి అన్నమాట ఇవి. సో ఎందుకంటే ఇప్పుడు కూడా మనం మనుషులమే, ఇప్పుడు కూడా మనము రోజు గాలి పీల్చుకొని బతుకుతున్నాము, ఈరోజు కూడా మనము నీళ్లు తాగే బతుకుతున్నాము, ఆహారం అన్నం తినే బతుకుతున్నాము. ముందు కూడా జనాలు అలాగే బతికారు, తర్వాత కూడా అలాగే బతుకుతారు. లేకపోతే ప్రతిరోజు ఇప్పుడు కూడా సూర్యుడు తూర్పు దిశలోనే ఉదయిస్తున్నాడు. ఇప్పుడు కూడా గాలి వీస్తుంది, వానలు పడుతున్నాయి. సో ఇప్పుడేమీ తూర్పు దిశలో కాకుండా ఉత్తర దిశలోంచేమి సూర్యుడు ఉదయించట్లేదు, కాలం మారిపోయిందనేసి. సో చెప్పాలంటే అన్నీ ప్రకృతిలో అన్నీ నడుస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పద్ధతులు ఏవంటే ఇలా అంటారు కదా ఈ పంచేవని, అలా కాదు. ఇక్కడ మనకు చెప్పే ఈ పద్ధతులు భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ విషయాలు ఇవి ఎల్లప్పుడూ పనిచేస్తాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చేతకాలవస్య బంధాయ ముక్తయే చాత్మను మతం గుణేషు సక్తం బంధాయ రతం వాపుంసి ముక్తయే. ఇది చాలా మంచి శ్లోకం. అంటే ఎందుకు అంటే అర్థం చేసుకోవడానికి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, బద్ధ అవస్థ ఏంటి ముక్త అవస్థ ఏంటంటే. చాలా ఈజీ డెఫినేషన్ ఇక్కడ కపిలముని స్వయంగా చెప్తున్నారు. ఏమంటే ఏ పరిస్థితిలో అయితే ఏ స్థితిలో అయితే ఒక వ్యక్తి యొక్క చేతన మూడు గుణాల పట్ల ఆకర్షితమై ఉంటుందో అది బద్ధ అవస్థ. ఎప్పుడైతే అదే చేతన భగవంతుడి పట్ల ఆకర్షితమై ఉంటుందో అదే ముక్త అవస్థ. అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో చాలా ఈజీ సింపుల్ డెఫినేషన్ అన్నమాట. అహం మమాభిమానోత్తైః కామలోభాదిభిర్మలైః వీతం యదా మనః శుద్ధం అదుఃఖం అసుఖం సమం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కపిలముని, ఎప్పుడైతే ఒక వ్యక్తి కామ మరియు లోభ కామలోభాదిభిర్ మలై ఇలాంటి మల అంటే కంటామినేషన్ కలుషితం ఇలాంటి అనర్థాలు కామలోభ వంటి అనర్థాలు నుంచి ఎప్పుడైతే ఒక వ్యక్తి ముక్తుడైపోతాడో ఈ అనర్థాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయంట? అహం మమాభిమానోత్తై ఇక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయి ఇవన్నీ. అహం మమ నేను నాది, నేను నాది అనే నేను అంటే నేను ఈ శరీరం ఇది నాది, ఇది సంబంధించి శరీరానికి సంబంధించినవన్నీ నావి, నాకు ఇంకా కావాలి, నేను ఇంకా భోగించాలి, ఇదే కామం లోభం. సో ఇవన్నీ దీని నుంచి నే నాది నేను అనే దాని నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క చేతన నుంచి ఒక వ్యక్తి ఈ అనర్థాల నుంచి ఎప్పుడైతే ముక్తుడవుతాడో అప్పుడు తన మనస్సు శుద్ధమవుతుంది. ఆ శుద్ధమైన మనస్సుతో ఉన్న చేతనలో అతను ఈ యొక్క ఈ యొక్క భౌతిక సుఖ దుఃఖాలకి అతీతుడుగా అవుతాడు అన్నమాట. అదుఃఖం అసుఖం సమం, అదుఃఖం అసుఖం ఈ దుఃఖం లేకుండా సుఖం లేకుండా రెండిటికీ కూడా సమాన దృష్టితో చూసే స్థాయికి అని చేరుకుంటాడంటే అతీతం అన్నమాట. సుఖ దుఃఖాలకు అతీతం, భౌతిక సుఖ దుఃఖాలకు అతీతంగా మారేది ఎప్పుడు అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ వ్యక్తి అనర్థాల నుంచి ముక్తుడైపోతాడు. సో ఈరోజు మనం చాలా విషయాలు తెలిసిన కొన్ని విషయాలు కానీ ఇప్పుడు మనకు కొన్ని ప్రాక్టికల్ విషయాలు కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఇది మెయిన్ ఏంటంటే, ఎందుకంటే చాలాసార్లు మనము ఇది అనుకోవచ్చు అన్నమాట. ఇంకా మనము మనలో మనం చూసుకోవచ్చు, ఇంకా మనకి కామ క్రోధ లోభ మొహమ్మద్ మత్సర్ లాంటి అనర్థాలు ఉన్నాయి అంటే ఇంకా మనము శుద్ధం అవ్వలేదు కనుక ఇంకా మనము ఈ భౌతిక సుఖ దుఃఖాలకి అతీతలము కాదు, అందుకే దానివల్ల ప్రభావితం అయిపోతున్నాం, దానివల్లనే సమస్యలన్నీ. అవునా? సో తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం నిరంతరం స్వయం జ్యోతిర్ అనిమానం అఖండితం. ఇక్కడ మళ్ళీ ఆత్మతత్వం గురించి చెప్తున్నారు, ఎందుకంటే ఇక్కడ మనం అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అవునా? ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ విధంగా అన్ని అనర్థాలు తొలగిపోయి శుద్ధమైపోతుందో తన మనస్సు, ఆ సమయంలో ఆ వ్యక్తి అతను తన ఆత్మని చూసుకోగలుగుతాడనమాట. నేను ఆత్మని ఈ శరీరాన్ని కాదు, మరియు ఈ ఆత్మ ఎటువంటి లక్షణాలున్నాయో అతను కనిపిస్తుంది, అతను అర్థం చేసుకోగలడు. ఇక్కడ అవి ఇచ్చారనమాట. నిరంతరం స్వయం జ్యోతిర్ అనిమానం అఖండితం. సో ఇది ఎల్లప్పుడూ స్వయం జ్యోతి, సెల్ఫ్ ఎఫల్జెంట్, కాంతివంతమైందనమాట. ఆత్మ అనేది కాంతివంతమైన దాని విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం, చూడగలుగుతాం. ఇంకా ఇక్కడ రాశారు అనిమానం అఖండితం. అఖండితం అంటే దాన్ని మీరు విరగొట్టలేరు, ముక్కలు ముక్కలు చేయలేరు. ఇంకా అన్నిటికన్నా చిన్నదనమాట అనిమానం, చాలా చిన్న సైజ్, ఇన్ఫినిటిస్మల్ అని రాశారు ఇంగ్లీష్లో. సో భగవంతుని విభు అంటారు, మనం అణు అంటారు. అణు అంటే చిన్నది, అణు బాంబు అంటారు కదా, అటమ్ బాంబ్. సో అణు అంటే అణు అంటే చాలా చిన్నది, అనిమానం. సో చాలా చిన్నది ఆత్మ మనకు తెలుసు. మనం ఈ విషయాలు భగవద్గీతలు కూడా చర్చించుకున్నాము. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ నిరంతరం అని ఇచ్చారు కదా, అంటే భగవంతుడితో అభిన్నం ఈ విషయంలో. ఇది కూడా ఆధ్యాత్మికం, భగవంతుడు కూడా ఆధ్యాత్మికం, మనం జీవాత్మ కూడా ఆధ్యాత్మికం. కానీ డిఫరెన్స్ ఏంటంటే భగవంతుడు విభు, మనం అణు. అంటే భగవంతుడు అనంతం, మనం చాలా, అసలు ఎంత చిన్న అంటే అంత చిన్న అన్నమాట. అది పెద్ద డిఫరెన్స్ అన్నమాట. సో మరి ఇదంతా ఎలా ఇప్పుడు మరి దీన్ని మనము ఈ భౌతిక అనర్థాలు కానీ, భౌతిక సుఖ దుఃఖాలు కానీ, భౌతిక ప్రపంచం ప్రకృతి ద్వారా వచ్చే ఎన్ని రకాల విషయాల నుంచైనా కానీ మనము ప్రభావితం కాకుండా ఎలా అవుతాము, ఉండగలుగుతామనే విషయాన్ని ఇక్కడ 18వ శ్లోకంలో చెప్పారు. సో ఈ విధంగా ఒకవేళ ఒక వ్యక్తి అన్ని అనర్థాల నుంచి ముక్తుడైపోయి ఆత్మని తన ఆత్మను చూసుకోగలిగితే, దట్ ఈజ్ ఆత్మ సాక్షాత్కారం, అది కలిగిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి అలా ఆత్మ సాక్షాత్కారం కలిగిన వ్యక్తి ఏంటంటే ఆ విధంగా అతను జ్ఞాన మరియు వైరాగ్య ఉపయోగించుకొని, అంటే ఇప్పుడు ఆయన జ్ఞానం కలిగింది, వైరాగ్యం కూడా కలిగిపోతుంది. అందుకు చెప్పారు అతీతం, సుఖ దుఃఖాలకు అతీతం అని. సో ఆయన జ్ఞాన వైరాగ్యం అనేది లభించేసింది. భక్తియుక్తేన చాత్మన, జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మన పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చ హతౌజసం. అప్పుడు ఆ వ్యక్తి అలా ఆ విధంగా భక్తి చేసుకుంటే, ప్రాక్టీస్ చేస్తే, అలా సరైన జ్ఞానంతో వైరాగ్యంతో భక్తి యోగను ఆయన అనుసరిస్తే, భక్తియుక్తేన చాత్మన, అప్పుడు ఏం జరుగుతుందంటే పరిపశ్యతి ఉదాసీనం. పశ్యతి అంటే చూడడం, పరిపశ్యతి అంటే మనం సరైన దృష్టికోణంతో ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలం. తద్వారా ఉదాసీనం, ఉదాసీనం అంటే ఏమాత్రం ఇటువంటి భౌతిక సుఖ దుఃఖాలకి ప్రభావితం కాకుండా అతీతంగా ఉండగలుగుతాం. తద్వారా మనం ఆ స్థాయికి చేరుకుంటే ప్రకృతిం చ హతౌజసం. ప్రకృతిం చ హతౌజసం అంటే ఏంటంటే ప్రకృతి ఏదైతే ప్రభావితం చేయాలనుకుంటున్న అటువంటి వ్యక్తి, అది హతౌజసం, దాని యొక్క ఓజ అంటే దాని యొక్క శక్తి హతాష్, హతమైపోతుంది, ఖతమైపోతుంది అన్నమాట. అంటే ప్రకృతి ఎంత ఎన్ని రకాల ఇప్పుడు సుఖ దుఃఖాలు ఇవ్వాలనుకున్నా అది ఏమాత్రం ప్రభావితం చేయలేదు ఇటువంటి వ్యక్తిని. ఎలాగైతే ఒక ప్రభుపాల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తున్నారు, ఎలాగైతే ఒక వ్యక్తికి ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, వీకర్ పర్సన్, ఇప్పుడు మనం కరోనా ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎవరి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి వెంటనే కరోనా ఇన్ఫెక్షన్ సోకిపోతుంది, అవునా? సో కరోనా వైరస్ కీటాణువులు అవి తొందరగా వారికి వ్యాధిని సోకించేస్తాయి, చాలా రకాల సమస్యల్ని ఉత్పన్నం చేస్తాయి అటువంటి శరీరంలో. సో అలా ఎవరైతే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళకి వ్యాధి సోకే అవకాశాలు తక్కువ, అవునా? అంటే వాళ్ళకి కరోనా ప్రభావితం చేసేది తక్కువ, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళకి ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారు అంట, ఈ ఉదాహరణ ప్రభుపాల ద్వారా ఇక్కడ ఇచ్చారు. సో అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే భక్తి ద్వారా మనము ఈ యొక్క ఇమ్యూనిటీ పెంచుకుంటాం అన్నమాట. భక్తి మనకి ఏమిస్తుంది అంటే మనకు ఈ ఇమ్యూనిటీని ఇస్తుంది అన్నమాట, ఈ శక్తి మనకి. తద్వారా మనం ఏంటంటే భౌతిక సుఖ దుఃఖాలకు అతీతంగా కాగలమని. ఇది ముఖ్యమైన లాభం మనకు భక్తి ద్వారా కలుగుతుంది. సో మనం భక్తి బాగా చేస్తున్నామంటే, బాగా అనుసరిస్తున్నామంటే, భక్తిలో ప్రగతి సాధిస్తున్నామంటే, మనము ఈ యొక్క సుఖ దుఃఖాల నుంచి ఏవైతే మనకు వస్తున్నాయో వాటికి ఎక్కువగా మనం లొంగిపోకుండా, ప్రభావితం కాకుండా ఉండగలిగితే, ఎలాగైతే ముందు చెప్పారు కదా. సో అది ఇక్కడ మనకు చెప్పారంట. ఎందుకంటే ఈ స్థాయికి చేరుకున్నప్పుడే మనము ఇంకా భక్తిలో ఉండే ఆనందాన్ని అనుభవించవచ్చు. ఎప్పటి వరకు అయితే మనకు ముందు కూడా చూసుకున్నాం కదా, భౌతిక సుఖాన్ని ఇంకా అనుభవిస్తూ అందులోనే మనకు రుచి ఉన్నంత కాలం మనము ఆధ్యాత్మిక ఆనందాన్ని రుచి చూడలేము. ఎందుకంటే భౌతిక రోగం ఉంటే మనము, ఎలాగైతే ఒక జాండీస్ ఉందనుకోండి, మీకు కామర్లు అంటారు పచ్చకామర్లు, జాండీస్ ఉన్నప్పుడు మీరు తీపి వస్తువు తింటే దాన్ని రుచి చూడలేరు మీరు, ఎందుకంటే మీకు ఒక రోగం ఉంది కనుక. అలాంటి భవరోగం ఉన్నప్పుడు, ఇలాంటి అనర్థాలు ఉన్న రోగం ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా రుచి చూడలేము. సో ఎప్పుడైతే మనం ఈ స్టేజ్కి చేరుకుంటామో, అంటే ఆధ్యాత్మిక స్థాయికి, బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి, అంటే మనము ఏ సుఖదుఖాలకి మనము శోకించము, ఆకాంక్షించము. అంటే దుఃఖం వచ్చినప్పుడు శోకించము, ఈ సుఖం కోసం, ఆ భౌతిక సుఖం కోసం ఆసక్తి చూపము. అటువంటి స్థాయికి చేరుకున్నప్పుడు, బ్రహ్మభూత ప్రసన్నాత్మ ఆత్మస్థాయికి చేరుకున్నప్పుడు న శోచతి న కాంక్షతి, అటువంటి స్థాయిలో భగవంతుడు చెప్తారు మద్భక్తి లభతే పరం, నా భక్తి మీకు లభిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో మనం ఆ భక్తిని ఆస్వాదించవచ్చు, ఆనందించవచ్చు. సో నారద పంచరత్న కూడా ఇదే చెప్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలని మనము భగవంతుడి సేవలో యుక్తం చేస్తామో అప్పుడు అవి శుద్ధం అయిపోతాయి. సో ఈ విధంగా ఎప్పటి వరకైతే మనం ఈ భౌతిక భోగ వృత్తి పట్ల ఆసక్తితో ఉంటామో అప్పటి వరకు మనం సంపూర్ణంగా శుద్ధ భక్తులుగా అవ్వడానికి అవకాశం లేదు అదన్నమాట. సో ఇదంతా మరి ఎలా జరగడం అంటే, మనము భక్తి యోగ ఇప్పుడు ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ఇదే పద్ధతి అన్నమాట. సో చాలామందికి అనిపిస్తుంది, అరే భక్తి అంటే మనకు ఆనందం ఇస్తూనే ఉండాలి ప్రతిరోజు. స్టార్టింగ్లో మనకి చాలామంది భక్తి మార్గంలో వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఆసక్తి చూపించేసి బాగా జపం చేస్తారు, తర్వాత క్లాస్కి కూడా వస్తారు రెగ్యులర్గా, టెంపుల్కి కూడా వెళ్తారు, అన్ని సేవలు కూడా చేస్తారు, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కొత్తగా అర్థమైంది, అరే ఇది నాకు చాలా ఇంపార్టెంట్, నాకు జీవితంలో దొరికింది. కానీ ఇంకా అనర్థాలు ఉన్నాయి, అవి మెల్లిమెల్లిగా బయటకు వస్తాయన్నమాట. అవి వచ్చేసి మీ యొక్క భక్తిలో ఉన్న ఉత్సాహాన్ని తగ్గించేస్తాయి. మళ్ళీ మీరు అటువంటి అనర్థాలకి లొంగిపోయి మళ్ళీ భక్తి నుంచి దూరం అయిపోతూ ఉంటారు. అప్పుడు మీకు అనిపిస్తుంది, అరే నాకు అంత రుచి లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు హరే కృష్ణ మహామంత్రం జపించడానికి, నాకు ఈ భాగవతం వినడానికి కానీ, చదవడానికి కానీ, మందిరంకి వెళ్ళడానికి కానీ, ఏదైనా సేవ చేయడానికి కానీ దేనిపైన ఆసక్తి కలగదు, ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది ఈ అనర్థాల ప్రభావం ద్వారా. సో ఇదేంటంటే, ఇది ఒక ఏమంటాం, ఇది రోగం మనకి అనర్థాలు ఉన్నది. సో ఇప్పుడు మనం చేసే భక్తి యోగా ఏంటంటే, ఇది మనకు మెడిసిన్, ఇప్పుడు మెడిసిన్ ఔషధం. సో మనము చేసే సాధనా భక్తి ఏంటంటే ట్రీట్మెంట్, మనకి ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది అన్నమాట. అలా ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ నడిచేటప్పుడు కూడా అంత ఆనందంగా ఉండకపోవచ్చు మనకి. కానీ ఒకవేళ మనం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, మనం ఆ రోగం నుంచి ముక్తులు అయిపోయిన తర్వాత సంపూర్ణంగా, అప్పుడు మనము ఎప్పుడైతే హెల్తీగా అవుతామో అప్పుడు అసలైన ఆనందాన్ని అనుభవించవచ్చు. జాండీస్ నుంచి ఎప్పుడైతే మనము ఫ్రీ అయిపోతామో, జాండీస్ రోగం వెళ్ళిపోతుందో, అప్పుడు అదే తీపి వస్తువు మీకు తీయగా కనిపిస్తుంది. చెరుకు రసం తాగడం మంచిదన్నమాట జాండీస్ పేషెంట్కి. చెరుకు రసం తాగితే జాండీస్ తగ్గిపోతుంది. కానీ జాండీస్ రోగం ఉన్నప్పుడు ఆ వ్యక్తి చెరుకు రసం తాగితే అతనికి అంతగా రుచి అతను తెలుసుకోలేడు, అతను తీపిగా రుచి అర్థం కాదానికి, అది చేదుగానే కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ జాండీస్ రోగం వెళ్ళిపోతుంది, నయమైపోతుందో, ఆ చెరుకు రసం తాగి అతనికి వెళ్ళిపోతుందో, అప్పుడు మళ్ళీ అదే చెరుకు రసం తాగితే అతనికి తీయగా అనిపిస్తుంది. అలాగే మన హరే కృష్ణ మహామంత్రం జపించడం కానీ, శ్రీమద్ భాగవతం క్లాస్ వినడం కానీ, భాగవతం చదువుకోవడం కానీ, ఇంకా ఏ భక్తిలో ఏ సేవ, శ్రవణం కీర్తనం ఏదైనా సరే, ముఖ్యంగా ఇవి రెండే మన మెయిన్. సో ఇంకే సేవ అయినా సరే అందులో రుచి అనేది మనకి ఆస్వాదన అనేది బాగా ఆస్వాదించగలమన్నమాట. సో అందుకనే మనము ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం ఇంకా ట్రీట్మెంట్ మనకు నడుస్తుంది కనుక, ఇప్పుడు మనము మరి ఎలా మరి రుచి లేకున్నా అంతగా అయినా కానీ మనము భక్తిలో ప్రయత్నించాలి. ప్రతిరోజు నియమిత రూపంలో సాధన చేయడానికి. అదనమాట మనం అర్థం చేసుకోవాల్సింది. అప్పుడు మెల్లిమెల్లిగా మనకు మెల్లిమెల్లిగా రుచి వస్తుంది అన్నమాట, మెల్లిమెల్లిగా మనకు ఆసక్తి పెరుగుతుంది భక్తిలో. ఒక రోజులో అవ్వదు కానీ మెల్లిమెల్లిగా అవుతుందన్నమాట. కానీ ఏదైనా సరే మనకి ఈరోజు మంచిగా అనిపించినా, వినాలనిపించినా, చదవాలనిపించినా, ఈరోజు హరికృష్ణ జపం చేయాలనిపించినా, చేయొద్దనిపించినా, ఎలా అనిపించినా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటంటే మనం ట్రీట్మెంట్ నడుస్తుంది కనుక రోజు ప్రతిరోజు మెడిసిన్ ఎలా తీసుకోవాలో రోగం నయమయ్యే వరకు అలాగ తీసుకోవాలనే విషయాన్ని గుర్తు చేసుకొని మనం తీసుకోవాలంతే. ఒక్కొక్కసారి మనకు ఆనందం కలగవచ్చు, ఒక్కొక్కసారి ఆనందం కలగకపోవచ్చు, ఏదైనా సరే. అప్పుడు అలా కన్సిస్టెంట్గా మనం తీసుకుంటే అప్పుడు మనకి ఫలితం మనం చూడవచ్చు అన్నమాట గ్రాడ్యువల్గా. సో ఈరోజు చర్చ ఇక్కడే ముగిద్దామంట. సో ఇంకా రేపు ఇంకా ఇంపార్టెంట్ అంటే భక్తి ఎలా సర్వశ్రేష్టమైనది అనే విషయాన్ని కపిలముని బాగా వర్ణిస్తారు, ఎంత ముఖ్యమైనదో. సో అది మనం రేపు చర్చించుకుందామంట. ఈరోజు ఇక్కడే ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీ ప్రభుపాదకి జై. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జై. సమవేత గౌరభక్త వృందికి జై. నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమనందే హరిహరి బోల్. శ్రీ ప్రభుపాదకి జై.